శివరూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ. నాగేంద్రహరాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నాకారాయ నమః శివాయ. మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్షాధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ. వశిష్ట కుంభోద్భవ గౌతమాది మౌనీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ. యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ సుదివ్య దేహాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. పంచాక్షరమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాషితశోభితలింగం దక్షసు యజ్ఞవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహనకరుణాకరలింగం రావణదర్పవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహారసుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం అష్టదళు పరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనకమహామణిభూషితలింగం పద్మణిపతివేష్టితశోభితలింగం దక్ష సుయజ్ఞ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహారసుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం అష్టదళోపరివేష్టితలింగం. అష్టదళో పరివేష్టితం అంటే ఏమిటి? అష్టదళం ఈ పంచభూతములు మనస్సు చిత్తము అహంకారము ఈ నాలుగు చేత పరివేష్టింపబడినటువంటి లింగస్వరూపుడు. ఈ ఎనిమిది చేత ఈ ఎనిమిదికి ఆవల ఉన్నటువంటి కేవల సాక్షి స్వరూపుడు స్వస్వరూపుడు ఈ శివుడు. ప్రతివాడు శివస్వరూపమే. నేను మీరు అందరం శివుని యొక్క ప్రత్యక్ష రూపాలం. అష్టదళో పరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశకలింగం ప్రణమామి సదాశివలింగం సురగురు సురవర పూజితలింగం సురవర పుష్ప సదాచితలింగం పరమపరం పరమాత్మగలింగం ప్రణమామి సదాశివలింగం. లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. శివానంద స్వరూపులారా, బ్రహ్మానంద స్వరూపులారా, సహజ ఆనంద స్వరూపులారా, శ్రోతలారా, మీ అందరికీ నమస్కరిస్తూ ఇప్పుడు వశిష్ఠ మహర్షి ముందుకు సాగుతున్నారు. ఈ ఆకాశ ఆఖ్యాయిక తరువాత తదనంతర చర్చలో కొన్ని కొన్ని విషయాలు మనం చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ విషయాలు మరల కూడా మరింత వివరంగా మరి వేరైన కోణాల్లో ముందు ముందు కూడా చెప్పబోతూ వస్తారు. వశిష్ఠ మహర్షి అంటున్నారు, రామ ఈ జగత్తు అనబడేది శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి ఈ ఐదు వస్తువుల యొక్క కాంబినేషనే ఈ జగత్ పదార్థమయ్యా. ఇదే జగద్ అనుభవం. జగత్తు అనగా జగద్ అనుభవమే, జగద్ అనుభవం అనగా సంకల్పమే. సంకల్పము అనగా జీవసత్తా యొక్క మత్కారమే. జీవసత్తా అనక బ్రహ్మసత్తా యొక్క కానక భావనావేశ రూపమే అని మనం ముందు ముందు కూడా నిరూపించుకోబోతున్నామయ్యా. కాబట్టి వాస్తవానికి ఈ జగత్ స్వతహాగా లేదు, వాస్తవానికి లేదు. రామచంద్రమూర్తి అంటున్నారు, స్వామి మీరు లేదు అన్నది యుక్తియుక్తమే, అయితే మాకు అనుభూతం అవుతోంది కదా. లేదు అని వినినంత మాత్రాన ఈ జగత్ యొక్క బంధం మాకు తొలగటం లేదు స్వామి. ఇది లేదు అనడానికి దృష్టాంతపూర్వకంగా ఏదైనా మరొక యాంగిల్లో దయచేసి చెప్పవలసిందిగా నేను ప్రార్థన చేస్తున్నాను స్వామి. ఓ రామచంద్ర, మరొక దృష్టాంతం చెప్తున్నాను వినయ. స్వప్న సంకల్ప పురవత్ అసత్ తదనుభూయతే బ్రహ్మాకాశ పరాకాశే జీవాకాశత్వమాత్మని. ఒక ఆయన లేవగానే దుఃఖిస్తున్నట్ట, ఏమయ్యా లేస్తూనే ఏడుస్తున్నావేటి, ఏమైంది అయ్యా, ఏం చెప్పమంటారు, గొప్ప అన్యాయం జరిగింది, కళలో నాకు గొప్ప భవనం ఉన్నదని, చాలా సేవకులు ఉన్నారని, వాళ్ళందరి పర్యవేక్షణలో నేను అనేక సేవలు అనుభవిస్తున్నాను అని కలగన్నానయ్యా. మంచిదే కదా, ఏమనిచ్చటో తెల్లారు లేచేసరికి ఆ భవనం లేదు, మళ్ళీ ఈ పూరి గురిచే మిగిలింది, ఆ పరిచారకులు లేదు, ఆ సేవ స్తోత్రం చేసే గణం లేదు. పక్కన మిత్రుడు పక్కపక్క నవ్వి, స్వప్నంలో నీకు కనబడిన నగరము ఇవన్నీ కూడా ఎప్పుడూ లేవయ్యా, వాస్తవానికి లేవు, ఉన్నట్లు అప్పుడు నీకు అనుభూతం అయ్యింది, మెడుకు వచ్చేసరికి స్వభావ సిద్ధంగా అవి లేకుండా పోయాయి, ఇంతకుముందు ఇంకా ఇక్కడ విశేషం ఏం లేదు, దాని గురించి నువ్వు దుఃఖిస్తున్నావేమయ్యా అన్నట్టు. అలాగే ఎలాగా ఏ విధంగా అయితే స్వప్నంలో కనిపించిన నగరములు మొదలైనవన్నీ అసత్తులయ్యి అప్పటికి స్వప్న సమయంలో మాత్రం నిజం ఉన్నట్లే సద్వస్తువు వలె అనుభూతం అవుతున్నది కదా. అలాగే పరమ ప్రకాశ స్వరూపమైనటువంటి బ్రహ్మాకాశమున ఈ జగత్తు కల్పితంగా అస్తిత్వం ఉన్నట్లు గోచరిస్తోంది, కనపడుతోంది. ఇక్కడ స్వప్నంలో ఉన్నది ఉన్నట్లే అనుభూతమైనట్టు జాగ్రత్తలో ఉన్నది ఉన్నట్లే అనుభూతం అవుతోంది. అసలు జగత్తు యొక్క అనుభవానికి ఒకనక నిర్వచనం చెప్తున్నాను వినమయ్య. ఈ జీవుడు స్వకీయ కల్పనచే, అంటే అది ఎవరో కారణం కాదు, అతని యొక్క కల్పనచే జగత్ యొక్క అనుభవం తన స్వస్వరూపం నుండే స్వసంకల్పాన్ని అనుసరించి పొందుతున్నాడు. వాస్తవానికి ఈ జీవుడు సర్వ వేళల సదాశివుడే. సదాశివుడే అంటే ఏంటి, ఆయన జ్ఞానం ఉన్నప్పుడు, జ్ఞానం లేనప్పుడు, తెలిసినప్పుడు, తెలియనప్పుడు కూడా ఎవరైతే శివస్వరూపమో ఆయన్ని సదాశివుడు అన్నాం. సర్వదా ప్రతి జీవుడు బ్రహ్మాకాశ స్వరూపుడే. పరబ్రహ్మ ఆకాశ స్వరూపమైనటువంటి బ్రహ్మాకాశంలో బ్రహ్మాకాశ రూపమే అయినటువంటి ఈ కల్పన అనబడే జగత్తు ఉచ్చరిస్తోందయ్యా. ఇది చిత్యవదాత్మా व्याधीनामसम्भवात् इत्येष जीवः कथितो व्योम्निखात्मा युवोदितः కాబట్టి రామచంద్ర విశుద్ధమైనటువంటి చిన్మయ పరబ్రహ్మంలో ఈ భూమి ఆకాశం ఇటువంటి విషయాలతో కూడుకున్నటువంటి ఈ జగత్తు అనుభవించబడుతున్నప్పటికీ వాస్తవానికి పరబ్రహ్మం విశుద్ధ చిన్మయం కాబట్టి ఆ దాని ఎందు పృథివీ ఇటువంటివి అంటూ ఏమి ఉండవు. ఏ విధంగా అయితే స్వప్నంలో స్వప్న అంతర్గత స్వప్నానుభూతి పరుడు స్వప్నాన్ని ఇదంతా నాకు సంబంధించినవే అని అనుభవిస్తున్నవాడు ఏ విధంగా ఉన్నాడో బ్రహ్మమున కూడా అదే విధంగా జీవుడు ప్రకాశిస్తున్నాడయ్యా. బ్రహ్మమునందు జీవుడు అనబడేది అనిపిస్తున్నప్పటికీ కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి పరబ్రహ్మమునందు పరబ్రహ్మమే ఉన్నది, అంతకుమించి మరొకదేమీ లేదు. అయితే ఈ విషయం శ్రద్ధగా అందరూ గమనించాలి సుమా. అప్పుడు రామచంద్రమూర్తి అంటున్నారు, స్వామి చక్కగా గమనిస్తాం కానీ మీరు చెప్పినట్లు మీరు పరబ్రహ్మ స్వరూపమే, పరతత్వమే, కేవల సాక్షి ఆనందతత్వమే, కేవల సచ్చిత్ ఆనందమే అనే విషయం మాకు అనుభూతం కావట్లేదు. దైనందికంగా నేను బద్ధుణ్ణి, వీటికి సంబంధించిన వాణ్ణి, ఇవి నాకు సంబంధించినవి అనేటువంటి భావాలే మాపై పెత్తనం చెలాయిస్తున్నాయి స్వామి. ఓ రామచంద్ర, శరీర దృష్టి ఉన్నంతకాలం సస్వరూప ఆనందం జీవుడికి లభించదయ్యా. శరీర దృష్టిని వదిలి శుద్ధ గుణదృష్టిని కూడా వదిలి శుద్ధ శరీరీ దృష్టిని ఎప్పుడైతే పరిశీలిస్తావో నువ్వు నేను చెప్తున్నటువంటి ఈ జీవుడు పరబ్రహ్మమే అనేటువంటి అనుభూతి స్పష్టం అవుతుందయ్యా. ఆహా, ఏమి చమత్కారం! శుద్ధ స్వరూపము, నిర్విషయము, అఖండము, ఆనందము అయినటువంటి స్వయం ప్రకాశమైనటువంటి బ్రహ్మమే ఈ జీవుని రూపంలో ఈ విధంగా ప్రకాశిస్తోందయ్యా. అనగా పరమేశ్వరుడే ఈ జీవుడు, సమిష్టి మొదలైనటువంటి జీవ సమష్టి ఆకాశ రూపంలో ప్రతీయమానం అవుతున్నాడు. అంతకన్నా ఏం లేదు, పరబ్రహ్మమే జీవుడుగా వలె కనిపిస్తున్నాడు. జీవుడుగా కనిపిస్తూ విఘ్నులకు బ్రహ్మముగా అనిపిస్తోందయ్యా. అప్పుడు రామచంద్రమూర్తి అడుగుతున్నారు, స్వామి వశిష్ఠ మహర్షి ఇప్పుడు మీరు చెప్తారు అని బట్టి ఈ జీవుడు పరమేశ్వరుడు ఒక్కటే అని ప్రతిపాదిస్తున్నారు కదా మీరు. ఒక విషయం స్వామి, సర్వమునకు అతీతుడు, స్వరూపము అంటూ ఏది లేనివాడు అయినటువంటి ఈశ్వరుడు ఈ స్థూల దేహాన్ని ఎందుకు, ఏ విధంగా, ఎప్పుడు ఆశ్రయిస్తున్నాడు? అయ్యో, నేను జీవుడను మాత్రమే, అత్యంత అల్పుడను, సావు పుట్టుకల మధ్య ఉన్నవాడిని, ఈ దేహబద్ధుణ్ణి, ఇటువంటి రూపంతో ఉన్నటువంటి ఒక సంకుచిత భావం, సంకుచిత స్వభావం దీనికి ఎక్కడి నుంచి వస్తుంది, వచ్చిపడుతోంది స్వామి? ఏ కారణాల వల్ల పరిమిత సంకుచిత జీవభావం ఏర్పడుతోంది? ఆ కారణాలు చెప్పండి స్వామి. వశిష్ఠ మహర్షి అంటున్నారు, ఆ పరమేశ్వరుడే నీవు చెప్పినట్టు జీవ సమిష్టి ఆకాశ రూపంగా స్థూల దేహాన్ని ఆశ్రయించిన వారిలాగా ఎలా కనబడుతున్నాడు? అనేది కొన్ని విశేషాలు చెప్తానయ్యా. జాగ్రత్తగా మొట్టమొదట పరమేశ్వరుడు ఎవడైతే ఈ దేహానికి అనుభూతులకు మనస్సుకు బుద్ధికి అహంకారానికి చిత్తానికి కూడా ఆవల ఉండి ప్రాజ్వల్యమానంగా వెలుగుతూ అన్నిటినీ ప్రదర్శిస్తున్నాడో అటువంటి పరమేశ్వరుడు ఒకనక కల్పనా చమత్కారం చేత నేను జీవుడను అనే ఒక భావాన్ని ఆశ్రయించడం చేత స్థూల దేహభావం పొందడం జరుగుతుందయ్యా. వాస్తవానికి స్థూల దేహ భావం పొందుతున్నప్పటికీ జీవుడు అనే స్టాన్స్ తీసుకున్నప్పటికీ ఇతడు పరబ్రహ్మ స్వరూపమే, ఇందులో ఏమాత్రం అనుబంధం లేదు. మరి రెండవ వాడు ఎందుకు, జీవుడు వేరు పరమాత్మ వేరు అని ఎందుకు అనిపిస్తోంది అన్నదానికి ఇక్కడ ఒక చిన్న దృష్టాంతం చెప్తాను. ఒక ఆయనకి మెల్లకన్ను ఉంది. ఒకరోజు మార్గంలో వెళ్తూ వెళ్తూ ఆకాశంలో చూశాడు. ఆకాశంలో అతనికి చంద్రుడు కనిపించింది. ఆయన ఒక చంద్రుడు కాదు, రెండు చంద్రులు. ఈ రెండో చంద్రుడు, ఆహా, ఆకాశంలో ఇద్దరు చంద్రులు ఉన్నారు, వీరు ఒకరినొకరిని ఎప్పుడు కలుస్తారో, లేక దూరంగా ఉంటారో, ఒకళ్ళు కలిస్తే ఏమవుతుందో, ఒకరినొకరు డాష్ కొట్టుకుంటే ఏమవుతుందో, అయ్యో బాబోయ్ అనుకుంటున్నాడు. ఆకాశంలో రెండో చంద్రుడు ఉన్నాడా? కానీ మెల్లకన్ను వారికి అనిపిస్తోంది, మెల్లకన్ను వారి దృష్టిలో మాత్రం అక్కడ రెండో చంద్రుడు ఖచ్చితంగా ఉన్నాడు. కానీ చక్కటి దృష్టి గల వాడికి అక్కడ అసలు రెండవ వస్తువే లేదు. ఏ విధంగా మెల్లకన్ను వాడికి రెండో చంద్రుడు గోచరిస్తుందో ఈ జీవభావము అనేది కూడా వాస్తవానికి అసత్తు ఇల్యూజన్ అయి ఉండి కూడా ఉన్నట్టుగానే ప్రతిభాసిస్తోంది. ఆ యొక్క జీవభావం నుంచి ద్రష్టత్వము, ద్రష్టత్వంలోంచి దృశ్యత్వము, ఈ విధంగా ఈ జగత్ అనబడేది పొందుతుందయ్యా. క్రమంగా నేను ఆత్మస్వరూపుడును కదా, అఖండానంద స్వరూపుడును కదా అన్నటువంటి భావం ఏమరచబడి తన యొక్క సూక్ష్మ తేజము, తన యొక్క సులింగ భాగము, తన యొక్క భావనా దేహాన్ని కూడా ఏమరిచి తనను తాను స్థూలంగా భావిస్తూ స్థూలంగా అవుతున్నది. తనను తాను ఏ విధంగా భావిస్తే ఈ జీవుడు అటువంటి అనుభూతినే సిద్ధింపజేసుకుంటాడయ్యా. యద్భావం తద్భవతి. ఈ జగత్ యొక్క అనుభవం ఎంత చమత్కారమైందంటే ఈ జగత్తు నేను జీవుడను అన్నటువంటి వ్యష్టి అంశ, వ్యష్టి సత్తా పొందుతోంది, తనకు తాను కల్పించుకుని పొందుతోంది. ఈ వ్యష్టి సత్త సమిష్టి సత్త నుంచి, సమిష్టి సత్త ఆత్మసత్త నుంచి బయలువెడుతుందని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. ఇటువంటి జగత్ స్వప్న సదృశ్యమే. ఒక చిన్న దృష్టాంతం చెప్తాను మీరు. ఒక ఆయన కళ్ళలు కన్నాడు, కళ్ళలో ఉన్నాడు, పడుకున్నాడు. వచ్చేపోయిన తర్వాత యాత్రాత్రులు నిద్రలేచాడు. పక్కన స్నేహితుడిని చూచి స్నేహితుడితో అంటున్నాడు, అయ్యా రాత్రి నాకు కళ వచ్చిందయ్యా. మిత్రమా, నాకు కళ వచ్చింది. ఆ చెప్పండి చెప్పండి, ఏమిటి నీ కళ? ఆ కళలో నేను ఏదో కారణం చేత అకస్మాత్తుగా మరణించానయ్యా. మరణించినప్పుడు నా బంధువులు వచ్చారు, వాళ్ళు పాపం ఎంతో దుఃఖిస్తూ ఉన్నారు. వాళ్ళ వేదన చూసి నాకే బాధ అనిపిస్తుంది. నా చుట్టూ కూర్చుని ఏడుస్తున్నారు అని చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు ఆ స్నేహితుడు అతను అడుగుతున్నాడు స్వప్న ద్రష్టని, అదేంటయ్యా నేను మరణించాను అంటున్నావు, నువ్వు మరణిస్తే ఇక స్వప్నం ఎవరికి? స్వప్నమేలేనప్పుడు అందులో నీకు రూపాలు నిన్ను చనిపోయి నిన్ను చూసి ఏడ్చేవాళ్ళు నీకెలా అనుభూతం అయ్యారు? ఈ విధంగా అప్పుడు ఆ స్వప్న ద్రష్ట ఆశ్చర్యపోయాడు, నిజమే కదా, తను స్వప్నంలో చూసింది తన యొక్క భావన చమత్కారమే కదా. అక్కడ ఏడుస్తున్న బంధువులు, తాను మరణించడం తను చూచి తన మరణాన్ని చూచి ఏడుస్తున్నటువంటి బంధువులు, ఇదంతా కూడా కల్పన మాత్రమే. ఈ విధంగా స్వప్న మరణశీల న్యాయం అంటారు దీన్ని వేదాంత శాస్త్రంలో. స్వప్న మరణశీల న్యాయం, స్వప్నంలో ఉంటూ తాను చనిపోయాడని బంధువులు దుఃఖిస్తున్నారని ఒక ఒక సీన్ ఒక కనటం అనేది స్వప్న మరణశీల న్యాయం. అది ఏ విధంగా హాస్యాస్పదమో, ఈ శుద్ధ చైతన్య స్వరూపము తన యొక్క కల్పనచే జీవత్వము జీవభావము నేను ఒక జీవుడను అన్నది ఇదంతా నేను అనుభవిస్తూ ఉన్నాను అనే భ్రమ పొందటం జరుగుతుంది. కంటియందు పొర ఏర్పడితే ఆ పొర చేత ఎదురుకుండా కనపడేవాడు మధ్యకి తెగినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. చూశారు, కంటియందు పొర ఉండటం వల్ల ప్రతి వస్తువు రెండుగా కనిపిస్తూ ఉంటాయి. వాస్తవానికి అక్కడ ఉన్నది ఒకటే. రామచంద్ర, ఇంకా విను. నిశ్చల జలంలో ఒక అనక జల తరంగం బయలువెడుతున్నట్టు శుద్ధ చైతన్యంలో జ్ఞానము చిత్తము, నోయింగ్ అండ్ యావోకేటివ్, అంటే జ్ఞానం అంటే నోయింగ్ నాలెడ్జ్, చిత్తం అంటే యావోకేషన్. శుద్ధ చైతన్యమే తన యొక్క చిత్తము అనే కల్పన ద్వారా ఈ దేహం గ్రహిస్తోంది అని ఆయా ఒక ఉపాధి రావడం ఇంకో పోవడం మళ్ళీ ఇంకో ఉపాధి రావడం పోవడం, ఈ విధంగా ఉపాధి పరంపరలు పొందుతుంది. ఎప్పటికప్పుడు ఒకనక తాను ధరించినటువంటి శరీరంతో యా నేను ఎవరని చెప్పమంటారు, ఈ రక్తమాంసమైన శరీరమే నేను అని భావిస్తాను. ఆ చూస్తున్నావా రామచంద్ర, ఎక్కడ నిర్మల నిత్య వృత్తిరహిత ఆత్మతోటి ఏకత్వం, ఎక్కడి శరీరంతో తదాప్యం. ఈ జీవుడు సంపాదించుకోవాల్సింది ఆత్మతో ఏకత్వం. మనం ఏదైనా ఏ కార్యక్రమాలైనా నిర్వర్తించవచ్చు ఈ ప్రపంచంలో, కానీ అనుక్షణికంగా ఆత్మతో ఏకత్వము. ఆత్మతో ఏకత్వం అంటే ఏంటి? గురువు దగ్గరికి వెళ్తే ఓహం నేనెవరు అని చెప్తారు కదండి. అప్పుడు గురుగారు చెప్తారు, తత్వం నాన్న ఈ దేహం కాదు నువ్వు, సోహం ఆ పరమాత్మ నీ స్వరూపమే, కాబట్టి త్వమేవాహం నీకెదురుగా నేనుగా నీవుగా కనిపించేది ద్రష్ట యొక్క చైతన్య ఆనంద స్వరూపమే. స్వప్నంలో జరిగే ఒక చమత్కారం లాగా ప్రజలు చెప్తుంటారు, ధనికస్య స్వప్నాంతర్గత భిక్షక. ఒక గొప్ప ధనం ఉంది, ఒకనొక రోజు హాయిగా పట్టు పరుపుల మీద నిద్రపోతున్నాడు, నిద్రకు ఉపక్రమించాడు. వెంటనే అతను ఒక కలొచ్చింది, తాను బెగ్గర అయినట్టు తను